ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರ, ಪೆದ್ದಲಾರ, ಮುಂದುಗಾ ಅಂದರಿಗೆ ದಾಸೋಹಂ ಸಮರ್ಪಿಸ್ತೂ ಶ್ರೀಮತ್ ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯುಲು ಶ್ರೀ 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 ತಿದಂಡಿ ಶ್ರೀ ರಂಗರಾಮಾನುಜ ಜೀಯರ್ ಸ್ವಾಮಿವಾರು 2001-2002 ವಿಸ್ತೃತంగా ఈ భారతదేశాన్నంతా పర్యటించారు. దానిలో అనేక విశేషాలని మన యందు వాత్సల్యంతో స్వామివారు వ్యాసరూపకంగా మంచి ఒక గ్రంథాన్ని అనుగ్రహించారు. ఆ గ్రంథమే పుణ్యభూమిని దర్శిద్దాం వస్తారా అని. దానిలో ప్రతిరోజు మనం యథావకాశం శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటికి 58 భాగాలు పూర్తి అయ్యాయి. ఈవేళ 59వ భాగాన్ని యథావకాశం సావధాన చిత్తులై ఆలకించండి. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. నిన్నటి రోజున స్వామివారు కాంచీపురంలో కామాక్షమ్మవారి టెంపుల్లో ఉన్నటువంటి కళ్వర్ అనే ఒక దివ్యదేశాన్ని గురించి వివరించారు. ఆ తర్వాత 22వ భాగంలో స్వామివారు ఇలాగ తెలియజేస్తున్నారు. కళ్వర్ దివ్యదేశాన్ని సేవించేశాం. కాంచీపురంలో మరలా వరదరాజ పెరుమాళ్ళ కోవిలకి వెళ్ళాం. అనంత సరస్సు, సన్నిధులు వగైరాలన్నీ చూసి అండంగరాచార్య స్వామివారి మఠానికి వచ్చాం. అనంత సరస్సు వగైరా వివరాలన్నీ ఇందివరకే వ్రాసేసాం కదా. అండంగరాచార్య స్వామివారి మఠం చాలా పొడుగ్గా ఉంటుంది. కొంత భాగం శిథిలమైపోతోంది. రాజహంస స్వామివారు జీర్ణోద్ధరణ గురించి ప్రస్తావించారు. అవతల వీధి వరకు ఉన్నది ఆ మఠం. అలా అవతల వీధిలోంచి కొంచెం దూరం వెళితే మన రామానుజుల వారు గృహస్థుగా వేయించేసి ఉన్న తిరుమాళిగా ఆ గృహం వస్తుంది. కానీ ఇప్పుడు అది ఒక ఇల్లులాగా లేదు, 4 కాళ్ల మంటపంలా మనకి దర్శనమిస్తుంది. 900 సంవత్సరాల పైమాట కదా. శిథిలమైపోతే తిరిగి ఈ విధంగా కట్టి ఉంటారు. రామానుజుల వారి పూర్వాశ్రపు కాపురం ఇక్కడే అని కాస్త ఉత్సాహంగా ఆసక్తిగా చూశాం. ఈ స్థలంలోనే కదా భార్య యందు 3 దోషములు చూపి ఆయన పరిత్యజించినది అని అనిపించింది. ఆ భార్య విషయంలో కాస్తంత జాలి కూడా అనిపించింది. దేవపెరుమాళ్ ఈ గృహానికి 2 సంవత్సరాలు వేయించేస్తారు. అందులో మకర సంక్రాంతి నాడు తప్పక వేయించేస్తారట. ఇంటి బయట రోడ్డు వారగా ఒక కుండీ లాంటిది కనిపిస్తూ ఉన్నది. అది కుండీ కాదు, నుయ్యి. చుట్టుపక్కల వారందరూ చెత్తలు పోసేస్తూ ఉండడం వల్ల చెత్త కుండీలాగే ఉంది. ఈ నూతిలో నీళ్లనే తోడుతున్నప్పుడు పెరియ నంబిగారి భార్య బాల్చీలోంచి నీళ్లు తొణికి అదే సమయంలో నీళ్లను చేరుతున్న రామానుజుల వారి పూర్వాశ్రమం భార్య బాల్చీలో పడడం, దానిని సహించక ఆమె ఈమెని తోలనాడడం, ఈ వగైరాలన్నీ ఈ నుయ్యి చూస్తుంటే జ్ఞప్తికి వచ్చేసరికి ఆమెపై కలిగిన ఇందాకటి జాలి కాస్త మాయమైపోయింది. మున్సిపాలిటీకి ఆ నుయ్యి చెత్తకుండి. చారిత్రక విశిష్టత గురించి మన్నించాలి. మన వాళ్ళు తెలియపరుస్తూనే ఉన్నారు, కానీ వారేమీ శ్రద్ధ తీసుకోవడం లేదట. పైనుండే చెత్తను తొలగిస్తే, నిజానికి ఆ పైన ఉండే చెత్తను తొలగిస్తే శంఖచక్రముల గుర్తులతో ఉన్న శిలాఫలకాలు బయటపడతాయి అని ఐతిహ్యాన్ని వివరిస్తూ ఉన్నారు మన రాజహంసవారు. సరే, అక్కడ నుంచి ఆ పక్కనే ఉన్న అడగియ మనవాళ జీయర్ అనే తిరునామం ఉన్న కాంచీపురం జీయర్ స్వామివారి మఠానికి వెళ్ళాం. వారు గ్రామాంతరం వేయించేశారట. అక్కడి నుంచి బయలుదేరి రాజహంస స్వామివారి అభిప్రాయాన్ని అనుసరించి అన్నంగరాచార్య స్వామివారి తిరువారాధనని సేవించాం. ముడుబై నంబివారి తిరువారాధనే ఇప్పటి వరకు వీరి గృహంలో వస్తూ ఉన్నదట. గృహస్థుల ఇళ్లల్లో ప్రవేశించను అనే నా సాధారణ నియమాన్ని పరమభాగవతోత్తములు తిరువారాధన సేవించాలి అనే కోరిక కొంచెం పక్కకి నెట్టేసింది. ఇక అక్కడి నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి మద్రాసు చేరుకున్నాం. మర్నాడు 3వ తేదీ మద్రాసు నుంచి ఎన్విఎస్ రాజుగారు, శేషుగారు, బాలకృష్ణ గారితో కలిసి గరుడ వాహనాన్ని అదించినట్లు పెరుమాళ్ళు మేము ఈ క్వాలిస్ వాహనంలో కుదురుగా వెంచేయగా ఇక బయలుదేరాం. మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతాలకి షోలంగర్ చేరుకున్నాం. ఇగో ఇక షోలంగర్ గురించి మీకు తెలియజేస్తాను. చేరుకున్నాం షోలంగర్. దీన్ని అసలు ఘటికాచలం అని అంటారు. నరసింహస్వామికి చాలా ప్రసిద్ధి. ఇది మన దివ్యదేశం. ఇది షోలంగర్ కొండపాలెం అని 2 ఊళ్ళు పక్క పక్కనే ఉన్నాయి. ఒకదానికొకటి చేర్చి ఉంటాయి. నరసింహస్వామి ఆలయం కొండపాలెంలోనే ఉంది. ఘటికాచల ఆర్యవైశ్య సత్రంలో బస చేశాం. సదుపాయంగా ఉంది. ఒకరోజు కెంపు అనుకున్నది కాస్త ఒకరోజు క్యాంపు ఉందాం అని అనుకున్నాం. కానీ అది 4 రోజులు అక్కడే ఉండిపోయవలసి వచ్చింది. సరదాగానే గడిచింది. ఇక్కడ చూడవలసినవి చిన్న కొండ, పెద్ద కొండ అని 2. చిన్న కొండకి 400-500 మెట్లు ఉన్నాయి. పెద్ద కొండకేమో 1200-1300 మెట్లు దాకా ఉన్నాయి. వెళ్ళిన రోజే చిన్న కొండకి వెళ్ళాం. కొండని సులువుగా ఎక్కగలిగాం. పైన ఆలయం ఆంజనేయ స్వామివారిది. చిన్న సన్నిధి, కొంచెం ఇరుకుగానే ఉంది. ఆ ఇరుకుగా ఉన్నటువంటి ఆలయం చూచాం. విచిత్రం ఏమిటంటే శంఖచక్రాలు ధరించి చతుర్భుజులై ఉన్నారు ఆ ఆంజనేయ స్వామివారు. ఒకసారి ఎప్పుడో ఆయన చేసిన తపస్సుకి సంతోషించిన నారాయణమూర్తి ప్రత్యక్షమై తన శంఖచక్రాలని ఆంజనేయుడికి ఇచ్చేశాడట. ఇది స్థలపురాణం. ఇంకా రంగనాథుని సన్నిధి, రాములవారి సన్నిధి కూడా కోనేటి పక్కనే ఉన్నాయి. తొలుత రంగనాథుడికి, ఆ తర్వాత రాముడికి, అయిన తర్వాత ఆంజనేయ స్వామికి నైవేద్యాలు కూడా జరుగుతాయట. అర్చకులు చెప్పుకోదగినంత సంప్రదాయబద్ధంగా కనపడలేదు. అయితే ఆలయం మాత్రం చాలా ప్రసిద్ధిగా కనిపించింది. షోలంగర్లోనే చోళసింహపురం అని కూడా దీన్ని అంటారు. ఈ షోలంగర్ని చోళసింహపురం అని కూడా అంటున్నారు. 3-4 తేదీలలో పూర్తి విశ్రాంతే. 5వ తేదీన నా స్నేహితులు 3 అక్కడికి దగ్గరగా ఉన్నటువంటి తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని చూడడానికి వెళ్ళారు. వల్లి అనే ఆమెను సుబ్రహ్మణ్యస్వామి వారు వివాహమాడినటువంటి స్థలం అది. చూసి వచ్చిన తర్వాత పెద్దగా ఇంప్రెస్ అయినట్టు తోచలేదు వారు. 6వ తేదీ కూడా విశ్రాంతి తీసుకుని ఇక 7వ తేదీన పెద్దకొండకి వెళ్ళాం. పెద్దకొండ మీద నరసింహస్వామి వేయించేసి ఉండేది. ఆలయం మరీ పెద్దది కాదు, కానీ పురాతనమైంది. ఆళ్వార్లు పాడిన ఈ స్వామి యోగ నరసింహస్వామి. ధ్రువమూర్తులు మాత్రమే ఉన్నారు. ఉత్సవులు దిగువన ఉంటారట. వారి ఎదురుగా సప్తర్షుల విగ్రహాలు ఉన్నాయి. వారికి ప్రత్యక్షమయ్యారు ఈ నరసింహులు. శంఖచక్రములతో ఉన్నారు. సంవత్సరానికి 2 రోజులు మాత్రం ఉత్సవులు కింద నుంచి పైకి వస్తారట. ప్రతి శుక్రవారం అభిషేక సందర్భంగా చాలా జనసమర్థంగా ఉంటుందట ఈ నరసింహస్వామి ఆలయంలో. 11 నెలలు యోగంలో ఉండి కార్తీక మాసం 1 నెల భక్తులకి అనుగ్రహిస్తారట. అందుకని కార్తీక మాసంలో గొప్ప రష్గా ఉంటుందట. తర్వాత కిందకు వచ్చి ఉత్సవ పెరుమాళ్ళని సేవించుకున్నాం. భక్తవత్సలుడని ఆయన పేరట. వారు వేంచేసి ఉన్న సన్నిధిలో ధ్రువులు లేరు. వీరి సన్నిధికి వెనకగా కేశవస్వామి సన్నిధి ఉంది. అందులో ధ్రువులు మాత్రమే ఉన్నారు. షోలంగర్ సేవ పూర్తి అయిన తర్వాత 8వ తేదీ బయలుదేరాం. అక్కడి నుండి బెంగుళూరు వైపుకి బయలుదేరుతూ వస్తున్నాం. త్రోవలో తంగాల్ అనే ఊరు దగ్గర కాసేపు ఆగాం. అక్కడ ఉన్న మౌనగురు ఆశ్రమానికి వెళ్ళాం. స్థానికంగా ప్రసిద్ధి ఇది. కానీ ఆ గురువుగారు ఇప్పుడు లేరు. ఆశ్రమం చిన్నదే, కానీ అక్కడ బ్రహ్మాండమైన వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం పంచలోహాలతో చేయబడి ఉంది. ఆ విషయం తెలిసే అక్కడ ఆగాం. శిలావిగ్రహం 9 అడుగులు ఉంది అంటే పెద్ద ఆశ్చర్యం లేదు, కానీ అది పంచలోహాలదంటే మాత్రం ఆశ్చర్యమే కదా. కానీ అనుకున్నంత అందంగా లేదు స్వామి విగ్రహం. కారణం నాకు తెలియదు. 2-3 నిమిషాల కంటే ఉండలేకపోయాం. ఇక బయలుదేరాం. చిత్తూరు కోలారు మీదుగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతాలకి బెంగుళూరు చేరుకున్నాం. ఇస్కాన్ వారి భవనంలో బస చేశాం. చాలా మర్యాదగా చూశారు వాళ్ళు అని అంటూ స్వామివారు 22వ భాగాన్ని ముగించారు. తర్వాత 23వ భాగంలో ఏమనుగ్రహిస్తున్నారు అనే విషయాన్ని రేపటి రోజు గమనిద్దాం. అడిగాను రామానుజదాస కులశేఖరాళ్ వారు.